नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शरदम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिं सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीगुरुभ्यो नमः। శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు. భగవద్ అనుగ్రహం ఉంటే గాని ఇలాంటి సందర్భాలు సమకూరం. శివుని గురించి వినాలి, వినిపించాలి అనేటువంటి సంకల్పం కలగడమే శివానుగ్రహం వల్ల కలుగుతుంది. ఆ విధమైనటువంటి శివానుగ్రహం ఉన్నవారంతా ఇక్కడ సమావేశమై శివుని గురించి వినాలని కుతూహలపడినప్పుడు శివుడే పలికిస్తాడు, శివుడే పలుకుతాడు. ఇప్పుడు ఇది ఆరంభించగానే జ్యోతిని వెలిగించుకున్నాం మనం. ఎప్పుడు ఆ జ్యోతిని వెలిగించే పనే చేయాలి. ఆ జ్యోతిని వెలిగించుకోవడమే శివుని ఆవిష్కరించుకోవడం అంటే. ఎవరయ్యా ఆ జ్యోతి అంటే, శివుడే జ్యోతి అన్నారు భర్తృహరి. సుభాషితాలు రాస్తూ ఆయన చెప్తారు, శివుడనే ఒక్క జ్యోతి వెలుగుతోందిట. ఎక్కడ వెలుగుతోంది అంటే, యోగుల హృదయాలు అనే ఇళ్ళల్లో వెలుగుతోందిట. మామూలు ఇళ్లల్లో అది వెలిగించుకోలేము. యోగుల యొక్క హృదయంలో వెలుగుతుంది ఆ జ్యోతి. అలాగా ఎవరు భక్తులో వారి యొక్క హృదయంలో శివజ్యోతి వెలుగుతుంది. ఈ జ్యోతి ఎంత అందంగా ఉందంటే, చూడోత్తంసిత చారుచంద్ర కళిక చెంచిఖాభాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయోదసాగ్రే స్ఫురన్ అంతఃస్ఫుర్జర పారమోహతిమిర ప్రద్భారం చాటయన్ చేతస్సత్వని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః అని అన్నారు. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని చెప్తారు. అలాగా మన శరీరం అనేటువంటి ఈ గేహములో, ఇంట్లో హృదయం అనేటటువంటి మందిరంలో ఈ శివజ్యోతి వెలిగితే అక్కడ అన్ని ఐశ్వర్యములు ఉంటాయి. హృదయంలో ఏ దరిద్రము అక్కడ ఉండదు, అన్ని ఐశ్వర్యములు ఉంటాయి. ఐశ్వర్యములన్నీ ఇచ్చేటువంటిది ఆ శివజ్యోతి మాత్రమే. ఈ శివజ్యోతి ఎలా ఉన్నది అంటే, ఈ జ్యోతికి కొన మీద ఒక చంద్రలేఖ ప్రకాశిస్తోందిట. ఆ జ్యోతి శిఖలన్నీ కూడా జటాజూటంలా ప్రకాశిస్తున్నాయన్నారు. ఒక జ్యోతిలో మిడతలుగానే వెళితే అవి ఇంకా ఉండవు, వాటి పని పూర్తవ్వలసిందే. అదేవిధంగా ఈ శివజ్యోతి దగ్గరికి చేరినటువంటి ఒక మిడత ఎప్పుడో కాలిపోయిందన్నారు. అదేమిటంటే మన్మథుడనే మిడతని తగలబెట్టిన జ్యోతిట ఇది. ఎంత చక్కగా చెప్పారో చూడండి, లీలాదగ్ధ విలోల కామశలభ అనేటువంటిది. దుఃఖాలన్నిటికీ కారణం కోరిక అనేటటువంటిది. ఆ కోరిక అనేది దగ్ధమైతే మిగిలేది జ్ఞానజ్యోతి మాత్రమే. ఆ కోరికను దగ్ధం చేయగలిగేది జ్ఞానజ్యోతి. అందుకే మన్మథుడనేటటువంటి మిడతని కాల్చినటువంటి జ్యోతి ఇది. లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అన్నారు. శ్రేయస్సు అనేటటువంటి ఒత్తి కొన మీద వెలుగుతుంది. ఒత్తి కొన మీద కదా జ్యోతి వెలుగుతుంది. కనుక శ్రేయస్సు అంటే కైవల్యం. ఆ కైవల్య పదం పరమ పదం, అక్కడ వెలిగే జ్యోతి ఈ శివజ్యోతి అని చెప్పారు. శ్రేయోదసాగ్రే స్ఫురన్. ఈ వెలుగు ఏం పనిచేస్తుందయ్యా అంటే, అంతఃస్ఫుర్జద పార మోహతిమిర ప్రగ్భారముచ్చాటయన్. ఈ గుండెలో కొన్ని జన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న గొప్ప అంధకారం ఉందిట, అజ్ఞాన అంధకారం, తమస్సు. అంత చీకటిని పోగొట్టగలిగేటువంటి జ్యోతి ఈ శివజ్యోతి. ఎన్ని కోటి సూర్యులు వెలిగినా ఈ అజ్ఞాన అంధకారం మాత్రం పోదు. ఒక్క శివజ్యోతి వెలిగితేనే అజ్ఞాన అంధకారం పోతుంది. అలాంటిది ఈ శివజ్యోతి చేతస్సద్వని యోగినాం, యోగుల యొక్క చిత్తం అనేటువంటి మందిరంలో నిరంతరం వెలుగుతోంది. అది జ్ఞాన ప్రదీపో హరః, జ్ఞానమనే కాంతిని ప్రసరించే హరజ్యోతి శివజ్యోతి. ఆ శివజ్యోతిని మనం ప్రతిష్ఠించుకొని ప్రారంభిస్తున్నాం ఈ రోజున. అంటే శివలింగ ప్రతిష్ఠ జరిగిందనమాట. జ్యోతిర్లింగం అని అంటాం కదా, ఆ జ్యోతిర్లింగమే శివుడు. సృష్టికి పూర్వం నుంచి ఉన్న జ్యోతి అది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అని అన్నారే, ఆ ఏకాకృతి వెలిగేటటువంటి శివజ్యోతి. ఆ శివుని యొక్క లీలామృతం చెప్పుకోబోతున్నాం. శివలీలామృతం, శివ లీలా అమృతం అని మూడు శబ్దాలున్నాయి. శివుడు అనగానే అందరం కోరుకునేవాడు అని అర్థం. అందరం కోరుకునేవాడు శివుడా అంటే నిజమే. అందరం ఏం కోరుకుంటాం? మంగళం కోరుకుంటాం, శుభం కోరుకుంటాం, క్షేమం కోరుకుంటాం, మంచితనం కోరుకుంటాం, శాంతం కోరుకుంటాం, శుద్ధత్వం కోరుకుంటాం, మోక్షం కోరుకుంటాం. ఇవన్నిటికీ ఒక్క పదంలో చెప్పాలంటే దానికే శివ అని అర్థం. శివ అంటే ఈ అర్థాలన్నీ దానికి చెప్పబడ్డాయన్నమాట. మంగళము, భద్రము, క్షేమము, మోక్షము, శాంతము, శుద్ధత, ఇవన్నీ కలిపితే శివం. అందుకు అందరికీ కావలసింది శివమే. శుభం అనే మాటే శివం అంటే. కనుక శుభమస్తు అంటే శివమస్తు, మంగళమస్తు అంటే శివమస్తు. ప్రతివారికి కావలసిన వాడు శివుడే. కనుక శివుణ్ణి పట్టుకుంటే చాలు, అన్నీ వస్తాయి. శివత్వమే కావాలి అందరికీ కూడా. ఈ శివ భావన అంతా ఒక దేవతాకృతిగా సాక్షాత్కరిస్తే శివుడు అని మనం ఉపాసన చేస్తాం ఆయన్ని. కనుక శివోపాసన చెయ్యాలి, మంచిని ఉపాసించాలి, శుభాన్ని ఉపాసించాలి, జ్ఞానాన్ని ఉపాసించాలి, క్షేమాన్ని ఉపాసించాలి, మోక్షాన్ని ఉపాసించాలి, శివుణ్ణి ఉపాసించాలి. ఇలాంటి ఆ శివుడు ఆయన యొక్క లీల మళ్ళీ. ఈ లీల ఏమిటి? లీల అంటే తనకు అవసరం లేకపోయినా ఇతరుల కోసం చేసే పనికి లీల అని పేరు. ఇది ఒక అర్థంగా మనం భావన చేయవచ్చు. తనకి అవసరం లేకపోయినా ఇతరుల కోసమని చేసే పని ఏదైతే ఉందో అది లీల. ఇతరుల కోసం చేయాలంటే ఏ గుణం ఉండాలి? దయా అనే గుణం ఉండాలి. దయా అనే గుణం ఉంటేనే ఇతరుల కోసం చేయగలం. ఆ శివుని యొక్క దయ వల్ల ఇన్ని జరుగుతున్నాయన్నమాట. కనుక ఈ జగత్తంతా ఏమిటయ్యా అంటే, వ్యాసదేవుడు బ్రహ్మసూత్రాల్లో చెప్తాడు, లోకవత్తు లీలా కైవల్యమని. ఈ లోకమంతా ఆయన యొక్క లీల మాత్రమే అని చెప్పారు ఆయన. కనుక ఆయన యొక్క లీల ఈ లోకమంతా అంటే శివుని లీల అంటే విశ్వమంతా శివుని లీల అంటే శివుని యొక్క దయ. లీల అంటే దయ అని అర్థం అన్నమాట. మన పట్ల భగవానుడు చూపించే దయకే లీల అని పేరు. ఆ దయని చూపించేటప్పుడు ప్రపంచమంతా ప్రసరిస్తున్నాడు తన కారుణ్యాన్ని, కానీ ప్రపంచంలో వికారాలేవి తనకు అంటకుండా చూసుకుంటున్నాడు ఆయన. తనకు అంటకుండా ప్రపంచాన్ని అనుగ్రహించడం ఏది ఉందో అదే లీల. అందుకే భగవానుడు అవతరించినప్పుడు కూడా లీలనే చూపిస్తాడు. కనుక స్వామి యొక్క క్రియకి లీల అని పేరు, మనం చేసే క్రియకి కర్మ అని పేరు. ఈ కర్మ మనకు అవసరం కనుక మనం చేస్తాం, లేకపోతే మనం తరించలేము. కర్మ చేసి మనం విమోచనం పొందాలి, కానీ విమోచనమిచ్చే శివుడు చేసేది మాత్రం లీల మాత్రమే. అలాంటి లీల అంటే దయా కరుణ అని అర్థం. దయా కరుణ ఎలాంటిది అంటే, అది వింటున్న కొద్దీ లేదా అంటున్న కొద్దీ భావించుతున్న కొద్దీ ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, ఆస్వాదించాలనిపిస్తుంది. అది శివుని యొక్క దయ. శివుని యొక్క లీల గురించి వింటున్న కొద్దీ మధురం, అంటున్న కొద్దీ మధురం, భావించుతున్న కొద్దీ మధురం. ఎటువంటి మధురం అంటే విసుగుదల లేని మధురం. అది శివుని లీలకి విసుగుదల లేదు. విసుగు లేనటువంటి మాధుర్యం ఏదైతే ఉందో దాని పేరే అమృతము అని చెప్తున్నారు. కనుక నిజమైన అమృతం ఏది అంటే శివలీలయే అమృతము. కనుక శివలీలామృతము అని మనం అనుకున్నాం. శివుని యొక్క లీల అమృతం, ఆయన యొక్క కారుణ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆయన కారుణ్యం ఎక్కడుంది? ఇప్పుడు కొత్తగా తెచ్చుకోవాలా? కాదు, ఆయన కారుణ్యాన్ని మనం కొత్తగా గుర్తించాలి. అంతేగాని కొత్తగా వచ్చేది కాదు. ఆయన కారుణ్యం వల్లనే జగత్తంతా నడుస్తుంది. ప్రపంచం నిండా ఉన్నది ఆయన లీలామృతమే, మరొకటి లేదు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ. గాలిలో అమృతం ఉందన్నారు, నీటిలో అమృతం ఉంది, సూర్యుని కాంతిలో అమృతం ఉంది, నక్షత్రాలలో అమృతం ఉంది, ఇలా సముద్రముల్లో అమృతం ఉంది, పచ్చదనాలలో అమృతం ఉంది, పృథ్వీ నిండా అమృతం ఉన్నది, కనిపిస్తున్న విశ్వమంతా అమృతము 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 అమృతము. అదే మధువు అంటే, అది తీయనైనటువంటిది. ఏమిటా అమృతము అంటే? శివుని లీలే. అది జగత్తులో, గాలిలో, నీటిలో, నిప్పులో, పంచభూతాలలో, సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాలలో అంతటా ప్రసరిస్తున్నటువంటిది ఆ శివుని యొక్క లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం. లోకమంతా శివ లీలతో నిండిపోయింది, శివానుగ్రహంతో నిండిపోయింది. అందుకే ఆ శివుడి లీల అంటే శివుని ప్రేమ అని అర్థం అన్నమాట. శివుడికి మన పట్ల ఉన్న ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అంటే అడుగడుగునా కనిపిస్తుంది. మనం కూర్చున్న భూమిలో శివుడి ప్రేమ కనిపిస్తుంది. లేకపోతే మనం కూర్చోగలమా? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు కూర్చున్నదే భూమి, అందువల్లే స్థిరంగా నిల్చున్నాం. కాస్త కదిలిందా, ఎవడో ఇక్కడ కూర్చోలేడు నిల్చోలేడు. కనుక భూమిలోంచి ఆయన ప్రేమ కనబడుతుంది, వీచే గాలిలో ఆయన ప్రేమ కనబడుతుంది, మన లోపల ఊపిరిగా కదలాడుతున్నటువంటి ఆ వాయులింగమూర్తిలో ఆయన ప్రేమ కనబడుతుంది. అంతటా ప్రేమే. వెలుగులో ప్రేమ, నీటిలో ప్రేమ, చుట్టూ ఉన్నది ప్రేమ. ఆ ప్రేమలో మనమున్నాం.
ఇది తెలుసుకోవాలి.
ఆ తెలుసుకున్న వాడికే జగత్తు శివలీలామృతం అని అర్థమవుతుంది. లేనప్పుడు ఏముంది? కష్ట సుఖాల మయంతో తిరుగుతున్న ఒక మామూలు జనన మరణ రూప సంసార చక్రం మాత్రమే. ఎవరు ఈ జగత్తును శివలీలామృతంగా దర్శిస్తారో వాడు భక్తుడు. అందుకే శివలీలామృతం ఎక్కడ కనబడుతుందంటే భక్తుడి భావనలో కనబడుతుంది, భక్తుడి చరిత్రలో కనబడుతుంది. ఆ భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధం. అందుకే మనం ఈ రోజులన్నీ కూడా ఆ శివలీలామృతాన్ని అంటే భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి ఆ ప్రేమరూప బంధాన్ని చూస్తాం. చూస్తే మనమేమవుతాం? ఆ ప్రేమలో మనం ఒక భాగమైపోతాం. ప్రేమయే శివుడు, లీలలో కనబడేది శివుడే. శివుని యొక్క లీలలో శివుడే కనబడుతున్నాడు, దానిని దర్శించాలి. అందుకే శైవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినటువంటి తమిళనాడులో ఒక మహామంత్రం చెప్తారు, అన్బే శివం అని. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు అని. అవి అక్కడ దేవాలయ గోపురాల మీద కూడా రాసి పెడతారు, అన్బే శివం అన్బే శివం. ప్రేమయే శివుడు. ఈ భావన మీరు ఒక్కసారి గమనించండి, ఎంత బాగున్నదో. అన్వే శివం అంటే ప్రేమయే శివుడు. శివం అంటే ఏమన్నా? శుభము, క్షేమము, మంగళము, భద్రము, శాంతి, శుద్ధత, ఇవన్నీ ప్రేమ వల్లే వస్తాయి తప్ప ద్వేషం వల్లరా. ద్వేషం అనేది దైవానికి విరుద్ధం, ప్రేమ అనేది దైవం యొక్క స్వరూపం. లవ్ ఈజ్ గాడ్ అంటారు, అదే అన్వే శివం అనే మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భారత భూమి ప్రవచించింది. అన్వే శివం, ప్రేమయే శివుడు. కనుక శివుడు అంటే దయామయుడు, ప్రేమమయుడు. శుభము, మంగళము, ప్రేమ ఉన్న చోట వస్తుంది. కనుక శుభం కావాలి అంటే ప్రేమభావాన్ని పెంచుకోవాలి. దేని పట్ల? శివలీల పట్ల ప్రేమ పెంచుకోవాలి. శివలీల అంటే ప్రపంచమే కదా, ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచకర్త అయిన పరమేశ్వరుణ్ణి ప్రేమించాలి. ద్వేషభావం ఉన్నవాడికి శివుడు దగ్గరికి రాడు. కనుక ప్రేమకి మరో పేరే భక్తి అంటే, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అని చెప్పాడు నారద మహర్షి. భక్తి అంటే ఏమిటయ్యా అంటే పరమమైన ప్రేమయే భక్తి అని చెప్పారా. కనుక ప్రేమ స్వభావం అనేటటువంటిది ఉన్నవాడికే శివుడు అర్థమవుతాడు. ప్రేమ ఉన్నవాడికే శుభం వస్తుంది, లేనివాడికి అశుభమే. కనుక కృష్ణ పరమాత్మ భక్తుడికి ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే ఫండమెంటల్ క్వాలిఫికేషన్, ప్రథమమైన అర్హత, ప్రధానమైన అర్హత, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని చెప్పాడు. సర్వభూతకోటి పట్ల ద్వేషభావం లేకుండా ఉండడం, మైత్రీభావం, దయ, ఇవి ఉంటూ భగవంతుని ప్రేమించగలగాలి. ఇది భక్తికి ఉన్నటువంటి అర్హత. కనుకనే అన్వే శివం అనేటటువంటి ప్రేమయే శివుడు అనే మంత్రాన్ని మనం పట్టుకుని ఈ లీలామృతంలోకి వెళితే అడుగడుగున మాధుర్యం మన హృదయాలకు తగులుతుంది. ఈ అన్వే శివం అనే మాటని మొదటిగా చెప్పినవాడు శ్రీమూలనాథుడు అనేటువంటి ఒక మహర్షి. ఈ శ్రీమూలనాథుడు కైలాస పర్వతం అని మానస సరోవరం దగ్గర ఏదైతే ఉందో అక్కడ అనేక దేవతావర్షముల తపస్సు చేశాడు. మానవ సంవత్సరాలు కాదు, దేవతా సంవత్సరములు తపస్సు చేసిన మహర్షి. అటువంటి వారు ఉంటారా అంటే ఉన్నారు, ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఈ శ్రీమూలనాథుడు కూడా ఇప్పటికీ సిద్ధక్షేత్రాల్లో ఉన్నారు. ఆయన శ్రీమూలనాథుడు అని ఆయన పేరు. ఆయన కైలాస పర్వతంలో తపస్సు చేసుకున్నటువంటి వాడు, శివ సాక్షాత్కార అనుభవం నిరంతరం పొందుతున్నటువంటి వాడు. హృదయంలో శివజ్యోతి ఉన్నవాడికి శివుడు ఎప్పుడూ దగ్గర వాడే. అలాంటి వాడు ఆయన ఒకసారి కదిలి దక్షిణ భారతానికి వచ్చారట. ఎందుకు వచ్చారు అంటే శివ ప్రేరణ. మహాత్ములు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎందుకు కదులుతారంటే ఆ చోటుని ధన్యం చేయడానికి కదులుతారు, వారికేమీ అవసరం ఉండదు. అలాగే శ్రీమూలనాథుడు దక్షిణ దేశానికి వచ్చారు. అంతకన్నా ముందే మరో మహాత్ముడు వచ్చాడు ఉత్తరాది నుంచి, ఆయన అగస్త్య మహర్షి మహాత్ముడు. ఆ అగస్త్య మహర్షి ఈ శివభక్తి సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన మహాత్ముల్లో ఒకరు. శివభక్తిని వ్యాప్తి చేసిన వారు లకులీశుడు అనేటువంటి మహాత్ముడు, అగస్త్య మహర్షి, ఉపమన్యువు, దధీచి, గౌతముడు, ఇలా అనేక మంది మహర్షులు ఉన్నారు. ఈ అగస్త్య మహర్షి దక్షిణ క్షేత్రాల్లో ఉండి ఇక్కడ భూములన్నింటినీ సంస్కరించి శివత్వ విభూతిని ఇక్కడ పంచుతూ ఉన్నాడు ఆ మహాత్ముడు. ఆ అగస్త్య మహర్షిని చూడాలనుకున్నారు ఈయన శ్రీమూలనాథుడు. ఎందుకంటే భక్తులకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే భక్తులే. బాంధవా శివభక్తాశ్చ అన్నారు, భక్తుడికి భక్తుడే బంధువు. అందువల్లనే అగస్త్య మహర్షిని ఈయన దర్శనం చేసి చాలాసేపు వాళ్ళు ప్రసంగించుకున్న తర్వాత బయలుదేరి మరో చోటుకు వెళుతున్నారు ఆయన. ఆ వెళుతూ ఉంటే తోవలో ఒక పల్లెటూరు కనబడింది. ఆ పల్లెటూరు దగ్గర సాయంత్ర వేళ కొన్ని గోవులు ఏడుస్తూ గుండ్రంగా కూర్చునున్నాయట. ఏమిటా అని నేను వెళ్ళి చూస్తే ఆ గోవుల కాపరి యొక్క శవం మధ్యలో ఉంది. అతడు ఏ సర్పం వల్ల దేనివల్ల మరణించిపోయినాడు అక్కడ. అతడు చుట్టూ ఈ గోవులన్నీ ఏడుస్తూ ఉన్నాయన్నమాట. చూశాడు దయామయుడు ఆయన. అన్వే శివం అన్నవాడు కదా, కనుక ప్రేమ అని కలిగింది. ఎంత అనుబంధం ఉంటుందా అనిపించింది ఆయనకి. ఆ గోవులకి ఎంత ప్రేమ ఆ గోపాలకుడి పట్ల చూశారా. ప్రేమించేవాడిని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. కేవలం వాటి పశువులుగా జంతువులుగా చూడకుండా వాటి పట్ల ఏ మమకారం పెంచుకుని ఆయన పాలన చేసేవాడే కానీ సాత్వికమైనటువంటి ఆ సాధు జంతువులు, గోవులు ప్రేమగా అతడి కోసం ఏడుస్తున్నాయట. ఈ దృశ్యం చూసి చలించిపోయాడు ఈ మహాత్ముడు. వెంటనే మహాయోగి ఆయన, సామాన్యుడు కాడు. ఆ యోగ శక్తితో ఆయన తన ప్రాణశక్తిని అతడిలో ప్రవేశింపజేశాడు. పరకాయ ప్రవేశం అన్నమాట. ఈ దేహాన్ని ఇక్కడే ఉంచి ఆ కాపరి గోపాలకుడు యొక్క దేహంలో ప్రవేశించాడు. గోపాలకుడు లేచాడు. ఏ గోవిని ఆ ఇంట్లో కట్టేసి తిరిగి ఆ చోటుకు వచ్చాడు. మళ్ళీ తిరిగి తన దేహంలోకి వెళ్ళిపోవాలని తీరా వచ్చేటప్పటికల్లా దేహం అక్కడ లేదు. ఇంకేందుకు మిగిలింది? ఈ దేహమే, గోపాలక దేహమే. ఇంకా చేసేదేముంది అనుకున్నాడు, భావన చేశాడు. ఇది శివ సంకల్పం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ దేహము ద్వారా అతి సామాన్య జనుల్ని సైతం శివభక్తితో తన్మయుల్ని చేయమన్నది భగవద్ ఆదేశం అని భావన చేశాడు ఆయన. వెంటనే అక్కడే ఒక అశ్వత్థ వృక్ష నీడ తపస్సు చేసుకుని శివధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడి ప్రాంత భాష అయినటువంటి ద్రవిడ భాషలో 3000 వచనాలు పలికాడు ఆయన, గేయములు వంటి వచనాలు. అది శివ సిద్ధాంతాన్నంతటిని వేదముల్లో మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డదాన్నంతటిని అందజేశాడు. ఆ మహాత్ముడు చెప్పిన మాట ఇది, అన్వే శివం అనేటువంటిది. లీలయే అమృతమే శివతత్వము, ప్రేమయే శివతత్వము. ఆ శివుని యొక్క ప్రేమామృతాన్ని మనం గ్రోలబోతున్నాం అన్నమాట. శివుడు తన ప్రేమని ప్రకటించాడు. ఈ ప్రేమ విశ్వమంతా ఉందన్నాం. భక్తులు ప్రత్యేకంగా పొందారు ఆయన నుంచి. ఆ ఎలా పొందారు అనేది చెప్పుకోవడమే. అసలు ఆ శివ భావన క్షమంకరమైనటువంటి ఆ భావనని ఎలా పొందాలి అంటే, మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైవ కైర్వ పరమశివ జానీ పరమతః అంటారు ఆదిశంకరుడు శివానంద లహరిలో. మనస్తే పాదాబ్జే నివసతు, స్వామి నా మనస్సుందే అది నీ పాదముల చెంత నివసించుగాక. వచ స్తోత్ర ఫణితవు, ఇక నాకు మాటలున్నాయి కదా, ఆ మాటలు నిన్ను స్తోత్రం చేయడంలోనే నివసించుగాక. కరశ్చాభ్యర్చాయాం, ఈ చేతులున్నాయే అవి నీ అర్చనలోనే నడుచుగాక. శృతిరపి కథాకర్ణన విధం, భగవంతుడిచ్చిన ఈ చెవులు నీ కథలు వింటూ ధన్యమవుగాక. తవ ధ్యానే బుద్ధి, నీ యొక్క ధ్యానంలోనే నా బుద్ధి నిలుచుగాక. నయన యుగళం మూర్తి విభవే, ఇక ఈ కన్నులున్నాయే అవి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండుగాక. ఇది చాలయ్యా, ఇంతకు మించి నాకు యోగం అక్కర్లే, శాస్త్రం అక్కర్లే, ఏమీ అక్కర్లేదన్నాడు. చాలదా నిజంగా? ఇది కావడానికే శాస్త్రాలు ధ్యానాలు యోగాలు కావాలి మనకి. ఇవన్నీ పండితేనే ఈ స్థితి వస్తుంది. వింటే శివుడి గురించే వినాలి, అంటే శివుని గురించే అనాలి, చూస్తే ఆయననే, తలంచితే ఆయననే, సర్వం మనస్సు ఆయన దగ్గర ఉండాలి. ముందు మనస్తే పాదాబ్జే నివసతు అన్నారు, తర్వాత మిగిలినవి. మనస్సు అక్కడ పెడితే మిగిలినవన్నీ అక్కడికి పరిగెడతాయి. మనస్సు ఎక్కడికి పరిగెడుతుందో ఇంద్రియాలు అక్కడ పరిగెడతాయి. ఇంద్రియాలు పరిగెట్టే చోటుకి మనస్సు కాదు, మనస్సు పరిగెట్టే చోటుకి ఇంద్రియాలు పెడతాయి. కనుక మనస్సు ముందు అక్కడ కూర్చోబెట్టాలి, శివుడి దగ్గర కూర్చోబెడితే ఇంద్రియాలన్నీ అటే పెడతాయి. అలాగా సమస్తమైన జీవితాన్ని శివార్పణం చేసుకున్నటువంటి మహాత్ములు ఎందరెందరో ఉన్నారు. వారిని తలుచుకుంటే చాలు శివుణ్ణి తలుచుకున్నట్టే. భక్తి అంటే తనని తాను అర్పించుకోవడం భక్తి. భగవంతుడు తనకేమిస్తాడనే ప్రశ్న భక్తిలో ఉండదు, భగవంతుడికి తానేమిస్తాడనే ప్రశ్నే భక్తిలో ఉంటుంది. స్వామికి నేనేమివ్వాలి, 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 దీనికి జ్ఞానాలు శాస్త్రాలు యోగాలు ఏమీ అక్కర్లే, ప్రేమ అనేది ఒక్కడుంటే చాలు. అలాంటి అవ్యాజమైన భక్తి ఉందే, అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ రాదు అది. జంతోర్ విగత పాపస్య కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయతే, అనేక కోట్ల జన్మల పుణ్యం వల్ల పాపాలు పోతే వాడికి శివుని యందు భక్తి అనేది ఉత్పన్నమవుతుంది అని చెప్పారు. కనుక భక్తులు అంటే అంతటి పుణ్యాత్ములు అన్నమాట. భగవంతుడు శివుడు ఎన్ని క్షేత్రాల్లో వెలిసాడు అంటే లెక్కలేని క్షేత్రాలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉన్నాడు ఆయన. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి, మళ్ళీ వాటికి ఉపలింగాలు ఉన్నాయి. ఇవి కాక పంచారామలింగాలు, పంచభూతలింగాలు, ఇవి కాక ఒక్కొక్క ఊళ్ళో ఎన్నేసి పేర్లో, ఒక్కొక్క దానికి ఎన్నేసి కథలో, ఎన్నెన్ని పేర్లతో ఉన్నాడు. స్వయంభూలింగాలు, సిద్ధలింగాలు, దేవతా ప్రతిష్ఠిత లింగాలు, ఇలా అనేక పేర్లతో శివుడు అనేక చోట్ల వెలిశాడు. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క వైభవం. మన ఆంధ్రదేశం తీసుకుంటే ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబా సహితుడే వెలసి ఉన్నాడు. మరోవైపు కాళేశ్వర స్వామి, ఇంకొక వైపు దక్షారామ భీమేశ్వర స్వామి, ఇంకా శ్రీ కాళహస్తీశ్వర స్వామి, కోటప్ప స్వామి, ఎన్ని పేర్లు, కోటీశ్వరుడు, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విశేషం. విశ్వేశ్వరుడు ఆయన, వైద్యనాథేశ్వరుడు ఆయన, త్రయంబకేశ్వరుడు ఆయన. ప్రతి పేరులో ఒక విశేషం, ఆయన యొక్క లీలే కనబడుతుంది ప్రతి పేరులో. విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి అంతటికీ ఈశ్వరుడు, వైద్యనాథుడు అంటే నేనే పెద్ద డాక్టర్ని అని చెప్తున్నాడు ఆయన. దానికే ఆయనే ఈశ్వరుడు. అనుగ్రహం, అనుగ్రహం, అనుగ్రహం. ఆ అనుగ్రహమే లీల. ఇంత విధంగా అనుగ్రహం చూపించడానికే వెలిసాడు. ప్రతి చోట భగవానుడు వెలిసాడు అంటే భక్తుణ్ణి తాను అనుగ్రహించడానికి వెలిసాడనమాట. కనుక ఇన్ని రూపాలు, ఇన్ని పేర్లు అంటే అన్ని విధాలుగా అనుగ్రహించాడు అని అర్థం. కనుక ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క స్వామి అంటే ఆయన యొక్క లీలని ప్రకటించేటటువంటిదే ప్రతి క్షేత్రం కూడా. ఏ క్షేత్రం గురించి తడుము చూసినా అక్కడ ఆయన లీల మనకు కనబడుతుంది. ఆ లీలలో ఆయన కారుణ్యం పొంగి పొంగి పొరలుతుంది, అందులో మనం కరిగిపోతాం. అటువంటిది స్వామి యొక్క దయ. ఇలాగా స్వామి వివిధ క్షేత్రముల దగ్గర వెలసి చూపించిన దయలలో ఒక దివ్యమైన ఘట్టాన్ని ప్రస్తావించుకుందాం. శివతత్వాన్ని బాగా ప్రచారం చేసిన మహాయోగులు ఎందరెందరో ఉన్నారు. అందులో ప్రధానంగా గౌతమ మహర్షి అని. ఈ గౌతమ మహర్షి చేసిన మహోపకారం మనమందరం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, ప్రత్యేకంగా ఈ దక్షిణ భూమిలో ఉండే వాళ్ళ అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు మనకి గౌతమ మహర్షి. కనుకనే మొదటిగా ఆయన్ని స్మరించుకుపెడుతున్నాం. ఇక్కడ శివలీలామృతంతో పాటు ఎప్పటి మాదిరిగానే మన భారతీయ సంస్కృతి వైభవం, మహర్షుల యొక్క గొప్పతనం అని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. మన సంస్కృతి అంతా కూడా ఋషులు ఇచ్చిన సంస్కృతి, అందుకే దీని పేరు ఆర్ష సంస్కృతి అని పేరు. ఆర్ష అంటే ఋషి సంబంధమైన అనర్థం. ఆర్ష సంస్కృతి అంటే ఋషులు ప్రసాదించిన సంస్కృతి. సంస్కృతి అంటే విజ్ఞానము, సంస్కారము అనర్థం. కేవలం భజనలు చేసుకోవడము, ఆధ్యాత్మికతో మాత్రమే కాదు సంస్కృతి అంటే. భౌతికమైన, నైతికమైన, ఆధ్యాత్మికమైన అన్నీ కలుపుకుంటేనే సంస్కృతి అనేటటువంటిది. ఇది అంతా కూడా ఋషులు ఇచ్చారు మనకి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సైంటిస్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సైంటిస్ట్. ఆ సైంటిస్టులందరూ కలిసి వారి యొక్క తపస్సు ద్వారా ఏ విజ్ఞానాన్ని పొందారో ఆ విజ్ఞానం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా శాస్త్ర గ్రంథాలు ఇన్ని రూపాలతో విస్తరించి మనకు ఉందన్నమాట. అలాంటి గొప్ప సైంటిస్టుల్లో గౌతముడు కూడా. ఇలాంటి మహర్షులు దక్షిణాపథానికి వచ్చారు. వచ్చి ఈ భూమిని చాలా పునీతం చేశారు. దక్షిణాపథాన్ని పునీతం చేసిన మహర్షుల్లో అగస్త్యుడు, ఉపమన్యువు, ఇటువైపు వ్యాఘ్రపాద మహర్షి, గౌతమ మహర్షి, ఆపస్తంభుడు మొదలైన మహాత్ములు చాలామంది ఉన్నారు. మన వైదిక సంస్కృతి భిక్షని ప్రసాదించినటువంటి వారు. ఈ గౌతముడు దక్షిణాపథంలో వస్తూ దక్షిణశ్యాం హి దిశయో గిరిర్బ్రహ్మేతి సంజ్ఞక తత్ర తేన తపస్తప్తం. అక్కడికి వచ్చేటప్పటికల్లా దక్షిణాపథంలో బ్రహ్మగిరి అని ఒక పర్వతం ఉంది. ఈ బ్రహ్మగిరి అనే పర్వత ప్రాంతానికి వచ్చారని. ఆ సమయంలో భయంకరమైన కరవు ఉంది ఇక్కడ, దుర్భిక్షం. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా తెలియదు, అంత దుర్భిక్షం అనమాట. ప్రజలు ఇక్కడ ఉండలేక ఏవేవో ప్రాంతాలకు వెళ్ళిపోయి తలను దాచుకుంటూ ఉన్న సమయం. అంత భయంకరమైన కరవు ఎందువల్ల ఏర్పడింది అని గమనించాడు ఆయన. ఋషులు అంటేనే లోకోపకార పరాయణులు అని అర్థం. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు ఋషులు, లోకం కోసం బ్రతుకుతారు.